ఆచరించినటువంటి మాటలు నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. జత కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. దేవాలయము వెళ్తున్నాం మనం, పూజలు చేసుకుంటున్నాం, మంత్రాలు చేసుకుంటున్నాం. ఎందుకు అని పరమ పూజ్య గురుదేవుడి దగ్గర ఒక ముఖ్యమైనటువంటి మాట అందరికీ చెప్తూ ఉండేవారు. విద్యాలయానికి వెళ్ళి ప్రతిరోజు ఏదో కొత్త ఎక్కువ నేర్చుకుంటూ ఉండవు. స్కూల్స్కి మన పిల్లవాడిని పంచితే నీ ఉద్దేశం ఏంటి, ఒక సంవత్సరంలో ఒకే రోజు అంతా చెప్పేస్తారా? వాళ్ళు చెప్పరు కదా. డైలీ స్కూల్కి మనం ఎందుకు పంపిస్తాము అంటే రెగ్యులర్. మరి ఇప్పుడు అటెండెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పరీక్షకి ముందు నార్త్ ఇండియాలో మేము కాశీలో చదువుకున్నప్పుడు 95% అటెండెన్స్ లేకపోతే క్లాసుకి పరీక్ష ఇచ్చేవారు కాదు. అంటే ఏదో బికాస్ ఆఫ్ అదర్ రియల్ రీజన్స్, మెడికల్ దానివల్ల వాళ్ళు తీయలేదు ఎన్నో మాయ, అది వేరే విషయం. అంటే 95% ఇన్ యువర్ రెగ్యులర్ అటెండెన్స్ హోల్ ఇయర్లో 95 లేదు అంటే ఫెయిల్డ్, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చదవాల్సిందే. మరి ఇక్కడేముందో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా దాని ఇంపార్టెన్స్ మీకు తెలుసు. చాలా యూనివర్సిటీస్లో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ అసలు క్లాస్కి వెళ్ళటం అనేది నేను ఈ కాలంలో చూస్తున్నాను, నా కుటుంబంలోనే చూస్తాను నేను, మిగతా వారి వరకు ఎందుకు అంటే ఓ విద్యాలయానికి వెళ్ళి నువ్వు ప్రతిరోజు వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం అనే దాన్ని మా ఇంపార్టెన్స్ మర్చిపోయింది. కానీ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, రానివాళ్ళు రావటం లేదు విద్యాలయంలో. కానీ వాట్ ఇస్ యూర్ పరీక్ష రాయాలి, అందులో డౌట్ లేదు. ఎప్పుడు పడితే ఎప్పుడు పరీక్షలు పెడతారా? ఓ టైం ఉంటుంది, ముందే అటెంప్ట్ చేస్తారు మీకు పరీక్ష వెళ్ళాలని. పరీక్ష రోజు వెళ్ళకపోతే మరి దేవాలయంలో అలాంటి పని ఏమైనా చేస్తున్నామా? దానికి ఈ మాటలన్నీ చెప్తున్నా. మీకు ఎప్పుడైనా అర్థమైందా? విద్యాలయానికి వెళ్తే విద్య వస్తుంది, మరి దేవాలయానికి వెళ్తే ఏం రావాలి? దేవతలు రావాలి. మరి ఎప్పుడైనా ఒక్కరోజైనా దేవాలయానికి వెళ్ళి దేవతల గురించి మీరు ఏం చెప్తున్నారు? అదే ఒక రోజులో చెప్పేది కాదు, అది సంవత్సరాల తరపడి మీరు అలాగ వెళ్తూ ఉంటే సాధారణంగా క్లాసులో నాకు తెలిసి లెక్చరర్ వచ్చే వాడు క్లాసులో ఉంటే, టీచర్ ఉంటే, టీచర్ తప్ప ఇంకెవరు మాట్లాడరు. మరి మన దేవాలయాలలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ టీచర్స్? దేవతలైనా వీళ్ళే, వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. మరి మీరు మంత్రంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాలా మాట్లాడకూడదా? దేవాలయానికి వెళ్ళి ఏం చేయాలి? అసలు ఎప్పుడైనా దేవత గురించి మాట్లాడారా? కొంచెం మనసులో ఆలోచించుకోండి. ఇది మనం అందరము కూడా ఒక కుటుంబంలో ఉన్నాము. నేనేది ఇక్కడ కూర్చున్నాను తప్ప నేను ఒక గొప్ప చెప్పేవాడిని, మీరు వింటున్నారు కనుక మీరేదో వినాలి అని నేను అంటాను. మన గురుదేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను. అంచేత కొంచెం చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా అయ్యేంత వరకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను ఏం చెప్పదేశారు గురుదేవుడు? కాలేజీకి వెళ్తాడు, వస్తాడు, వెళ్తాడు, వస్తాడు, కరెక్ట్. దేవాలయానికి వెళ్తున్నారు, వస్తున్నారు, కరెక్ట్. కానీ విద్యాలయంలోకి వెళ్తే ఏదో నేర్చుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. ఒక టీచర్ ఉన్నాడు, ఒక విద్య చెప్పేవాడు అక్కడ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నాడా లేదా? ఈ దేవతలందరూ ఎవరు? వాళ్ళు చెప్పేవాళ్ళు కాదా మీకు? ఎప్పుడైనా విషయం ఎప్పుడైనా ఆలోచించారా? మనం దేవాలయం లోపలికి అడ్డు పెడుతున్నప్పుడు ఎవడున్నాడు అక్కడ? సిద్ధి ఉన్నాడు. సిద్ధి ఉంటే ఎలా ఉండాలి మనం దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు? వినాయకుల దగ్గరికి దేవతలు ఉన్నారు కదా. ఎప్పుడైనా ఒక్క క్షణమైనా మీరు ఇక్కడ లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఇది ఒక శాంతమైనటువంటి స్థితి. ఎంత మౌనంగా మనం ఉంటే అంత ప్రభావం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ విషయం మాట్లాడుకుంటే ఎలా? కెమిస్ట్రీ క్లాస్కి వెళ్తే కెమిస్ట్రీ చదువుతాం, ఫిజిక్స్ లెక్చర్ ఇంటికి వెళ్తే ఫిజిక్స్ చెప్తాం. మరి దేవాలయంలో మనం లోపలికి పెట్టాక ఒక్క క్షణమైనా ఆ దేవత మీకు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారా? మనందరం మాట్లాడుకుంటున్నాం. మేము మీరు చెప్తున్నాను కదా, ఇదేదో నేను చెప్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఒక బాధతో కానీ దాంతో నేను చెప్పటండి, నా గురుదేవుని యొక్క ఆవేదన చెప్తున్నాను. జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం. స్కూలుకు వెళ్ళి వచ్చేస్తూ ఏవి నేర్చుకోకుంటే విద్య రాదు. ఏ విద్య రాదు? క్లాస్ వెళ్ళి వస్తే ఏమొస్తుంది? చదువుకోవాలి, అధ్యయనం చేయాలి. మరి మనం దేవాలయాల నుంచి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? మా పరుకుద్ది గురుదేవులు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, దేవాలయాలు ఉన్నాయి కాదంటే, కానీ దేవాలయంలో నువ్వు దేవత గురించి ఏం నేర్చుకుంటున్నావు? దేవత నుంచి మనం అడుక్కోవటమే, అడుక్కోవటానికి మనం వచ్చాం. మా గురుదేవులు చెప్పేటటువంటి కథ ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవాలయంలో నాకు ఇద్దరు రకాలైనటువంటి అడుక్కునేవాళ్ళు కనిపిస్తారు, బెగ్గర్స్. కొందరు దేవత బయట మీరేస్తూ ఉంటారు, మీరు లోపలికి వచ్చి దేవుణ్ణి ఏం చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. ఆ బయట అడిగేవాళ్ళే అంతకంటే పెద్దది అడుక్కుంటున్నారు. గురుదేవి చెప్పిన మాట కొంచెం వింటానికి బాధ తెలిసిన కరెక్ట్ అవునా కాదా? నువ్వు దేవత గురించి ఏం అడగటం లేదు, దేవత్వం గురించి ఏమీ నేర్చుకోవటం లేదు. గురించి ఏం చేస్తున్నావు, నువ్వు నాకేమైనా చేయగలవా? అది మనం మర్చిపోతున్నాం. మన దేవాలయాలు ఏమీ లేదు అడుక్కోవటం తప్ప, అంటే అది తప్ప ఇంకేళ్ళే. ఇంకా తమాషా ఏంటి, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ ట్రబుల్ అది అయ్యి హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి క్యూలో నుంచోవలసి వస్తుంది బయట. ఇలా వచ్చేసి వెళ్ళాక మళ్ళా కూర్చోవాలి, వాడి ముందు వాచ్ చేస్తాడు మిమ్మల్ని. వాచ్ చేశాక అవునయ్యా మీరు చెప్పటం బాగానే ఉంది, హార్ట్ గురించి టెస్ట్ చేయాలండి అని అక్కడే తీసుకెళ్తాడు. బయట తెలుసా బ్లడ్ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఇవంతా తీయించుకుంటాడు. తీయించుకున్నాక మీకేం లేదు, వాడు రాసిస్తాడు డాక్టర్ ఇలాగ టెస్ట్ అన్నీ రాయించాడని. తీసుకొచ్చా మళ్ళీ అక్కడికి రావాలి మీరు డాక్టర్ దగ్గరికి. చూసుకున్నాక వాడు దాన్ని చూసి దానికంటే ముందు వాడు ఇవ్వాల్సినటువంటి ఫీజు ఇచ్చేసిన తర్వాత చెప్తాడు, ఇప్పుడు బాబు ఆపరేషన్ చేయించాలి మీకు, మీకు ఉంది అందరికీ తెలుసు 100,000 to 150,000 ఇస్తే తప్ప హార్ట్ ఆపరేషన్ అవ్వదు, తెచ్చుకోవాలండి తెచ్చుకోలేదు చేయించుకుంటాం. దాని తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి ఉండాలి, కొన్నాళ్ళు ట్రైనింగ్ ఉంది, కరెక్ట్ చేయండి, మీరు యాక్షన్స్ కొన్ని చేయండి, మీరు తినకుండా ఉంది అని ఒక 1 to 1.5 months అయిపోయాక ఓ డాక్టర్ దగ్గరికి మీరు డయాగ్నోస్ దగ్గరికి వెళ్ళి ఇదంతా తయారు చేసేసరికి ఓ 2-3 lakh rupees ఖర్చు, ఆయనతో మీరు రోజు కలుస్తూ ఉండాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, వాడు తిన్నది చేయాలి, మందులు కొనుక్కోవాలి. మరి మీరు దేవాలయానికి వచ్చి ఏం చేశారు? భారతీయులు దెబ్బతింది అక్కడ, దేవాలయంలో తప్పలేదు. మనం అసలు వాళ్ళ గురించి అడుగుకోవటం ఏం చేయాలి? దేవత్వంలో అడుక్కోవటానికి కాదు. ఇంజనీరింగ్ కాలేజెస్లు మెడికల్ కాలేజీ ఏదో చదవాలి అని మన పిల్లలు చదువుకోవాలి అంటే నువ్వు ఫీజు ఇచ్చుకోవాలి, రెగ్యులర్లీ కాలేజీకి వెళ్ళాలి, తర్వాత పరీక్ష రాయాలి. ఈ మూడు ఉంటే కదా వాడు నేర్చుకునేది ఏదో జరుగుతుందో ఇచ్చిన. మీరు దేవాలయాలకు వచ్చి దేవత్వం గురించి అసలు మీరు ఏం పట్టుకున్నారు? మీరు పరదేవుని గురువులు ఇది గుర్తు చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. వెళ్తున్నారు సార్, మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. నేను ఎప్పుడు చెప్పేది ఎవడి వాడి దారి వాడిది, మిమ్మల్ని అందరినీ మార్చేయమని నేను చెప్పటం లే. మీరు దేవాలయానికి వచ్చి ఏం నేర్చుకోవాలి అది చేయండి, మిగతా సంగతి మీకెందుకు? కానీ మీరందరూ కలిసి ఈ పనికి ఒక సమయానికి రాగలిగితే కలిసి చేయగలిగితే మ్యాజిక్ జరిగితే భక్తుల గురించి మనం చదివిన అన్ని దేవాలయాల్లోనూ ఏదో ఒక దేవతలో అతను చేసిన సంవత్సరాల టైంలో సాధన విన్నారా లేదా? మీరు రామకృష్ణ పరమహంస ఎక్కడ కూర్చున్నాడు? దేవాలయం టెంపుల్లో కూర్చున్నాడు. భారతదేశంలో ఇక్కడ మనం మళ్ళీ ఈ దేవాలయానికి మంచి దారులకి తీసుకురావాలి. మరి దేవాలయానికి ముందు తీసుకు వచ్చి ఇక్కడ రావాల్సినటువంటి మాటలన్నీ తీసుకురావాలి అంటే ఒకే ఒక విధానం ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, చెప్పే ముందు కొన్ని అర్థం విషయాలు కాలేజీ గురించి చెప్తాను. కాలేజీకి వెళ్ళాలంటే ఒక టెక్స్ట్ బుక్ ఉండాలి, పేజీ ఉండాలి, పెన్ ఉండాలి. ఎందుకంటే చదివేసుకోవచ్చు మీరు, అవునా కదా? ఫోటో క్లాసు దగ్గర నుంచి పిహెచ్డి వరకు మీకు ఇమ్ముడే కావాలి. ముందు టెక్స్ట్ బుక్. సరే, టెక్స్ట్ బుక్ పని ఇక్కడ గురువు చేస్తాడు. ఏ దేవత దగ్గరికి వస్తున్నారు మీరు దేవాలయంలో, మీ గురువు ఎవడు, టీచర్ ఎవడు, పుస్తకం ఎవడు? ఆయన ఆయన చెప్తాడు మీకు. పెన్ను కావాలి మీకు, కాగితాలు కావాలి. నన్ను ఉద్దేశం ఏంటి, పన్నులు ఏమైనా ఎన్ని పేజీలు తెచ్చుకుందాం రోజుకి రాయటానికి? ఇక్కడ ఓ పేజీ చదువుతాం, లేకపోతే ఓ నోట్బుక్ తీసుకెళ్దాం? ఏం తీసుకోక్కర్లే, మీ బ్రెయిన్లో రాసుకోవాలి. మీ బ్రెయిన్ మారాలి, మీ ఆలోచనలు మారాలి, అది రాసుకోవాలి. చెప్పేదేవుడు దేవత, పుస్తకం. మీ బుర్రలోకి ఏంటి కానీ మీ బ్రెయిన్ తేజ. నేను ఇంకొకటి కావాలి, పుస్తకం ఉంది, టీచర్ ఉన్నాడు, సరే మీ బ్రెయిన్ రెడీగా ఉంది రాసుకోవటం, లేకపోతే అసలు దేవాలయానికి రారికే ఎక్కడికి పోతారు? ఇక్కడికి వచ్చారంటే గ్యారంటీగా మీకు బ్రెయిన్ ఉంది ఆ దృశ్యంలో. కరెక్ట్గా ఆయన చెప్తున్నది రాసుకుంటున్నారా, మీరు వింటున్నారా అనే రాసేది కావాలి. మీరు రాసుకోవాలి కదా. అక్కడ సాధన కావాలి. ఇక్కడికి వచ్చాక మీరు ఏం సాధన చేయాలి? ఈ మూడు విషయాలు మనం దేవాలయాన్ని ఉపయోగించుకునేటప్పుడు ఈ మూడు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక పని ఎవరిది? దేవత చెప్తుంది, కరెక్టే. కానీ మీరు వస్తున్నప్పుడు మీ బ్రెయిన్తో రావాలి. ఇక్కడ కాదు, బ్రెయిన్ ఉండాల్సింది. ఇంట్లో ఉన్నావా, ఈ పని చేద్దామా, లేకపోతే ఇక్కడ నేను 108 ప్రత్యక్షాలు చేశాను కనుక మీ మెయిన్ ఈ పని ఏంటంటే 1, 2, 3, 98 మీ దృష్టి ప్రదక్షిణలో ఉందా లెక్కల్లో ఉందా? నువ్వు ప్రదక్షిణ ఎన్నిసార్లు చేస్తే ఉందయా, నేర్చుకుంటే ఓకే. కానీ ప్రదక్షిణ గురించి కూడా మనం చేస్తాం తప్ప అందులో ఉన్నటువంటి శక్తి మనం విను, మనకు ఆ నమ్మకమే లేదు. ప్రదక్షిణానికి మంత్రం ఏంటో తెలుసా మీకు, గుర్తుందా? యాని కానిజ పాపాన్ని విన్నారా? ఈ శ్లోకం, ఈ శ్లోకం ఉన్నవాళ్ళకి చెప్తారా కదా సార్? ఇదేం క్లాస్ లాగా లైన్ అంటే నేను, విన్నారా అందరూ? ఈ యాని కానిజ పాపాన్ని నేను చెప్పాను కదా, అది చెప్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థమవుతోందా? అని మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏం జరగాలి అని అందుకు చెప్తున్నాను. చేసేస్తారు ప్రదక్షిణ, అసలు ఎప్పుడైనా విన్నారా ఒక్క మాట? మేము ఆ శ్లోకం చెప్తారు మీరు, అందరికీ తెలుసు ఈ శ్లోకం. యాని కానిజ పాపాన్ని పోవాలి కదా, ఈ పాపాలు పోవాలి కదా. ఎప్పుడైనా అది గుర్తుకొస్తుందా? తప్పకుండా జరుగుతుంది. ప్రదక్షిణ అనేది దేవాలయాల్లో అతి ముఖ్యమైనటువంటిది. అసలు అక్కడ డేంజర్ లేదు ఎవరికి. ప్రదక్షిణ దగ్గరికి వెళ్ళాము అంటే పాపాలు పోయి, ఫార్ములా ఉంది అక్కడ. అది గుర్తు చేసుకుందాం మనం చెప్పటం కాదు. కానీ అక్కడ జరిగేది ఏంటి, మీకు రిజల్ట్ ఏంటవుతోంది? ఆ రిజల్ట్ ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు డేంజర్ లేదు, అక్కడికి వెళ్ళాక మీకు ప్రొడక్షన్ చేతిలోకి పెడితే ఏమీ ప్రమాదం లేదు. యాని కానిజ పాపాన్ని మరి ఏం ప్రదక్షిణం చేస్తున్నాం మనం ఇక్కడ? అసలు ఎప్పుడైనా ప్రదక్షిణాలు, ఇంత పెద్ద శక్తి ఇక్కడ ప్రదక్షిణలో ఉంది, మరి ఏం ప్రదక్షిణలు చేస్తున్నా ఇక్కడ? మనం చేసే పాపము, శక్తము, బాధలు, రోజులు 24 గంటల్లో ఏదో చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి 3 సార్లు తిరిగేస్తాం. సరిపోతుందా? డోసేజ్ సరిపోతుందా? మరి మీరు చూసుకోలేదు. కానీ ప్రదక్షిణాలు అలా జరుగుతున్నటువంటి స్థితిలో దేవాలయాలలో మీరు చూశారు ఎంత మ్యాజిక్ జరుగుతుంది. తిరుమలకి వెళ్ళారు, ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? చూశారా చుట్టూ తిరుగుతున్న వాళ్ళు? చెప్పింది అర్థం లేదు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి చుట్టూరా ఎన్ని వేల మంది వెళ్తున్నారు? షిర్డీకి ఎంతమంది వెళ్తున్నారు? కారణం ఏ దేవాలయాలలో ప్రదక్షిణాలు రెగ్యులర్గా ఉంటాయో ఖచ్చితంగా అక్కడ దేవశక్తి పెరుగుతుంది. మరి కనీసం అదైనా గుర్తుంచుకుందాం. ఇంకా ఇక్కడికి వచ్చాక మొట్టమొదటి ఏంటి నేను చెప్పిందో అర్థమైంది కదా, దేవాలయానికి వచ్చాక మాట్లాడుకోవద్దు, ఏమీ మాట్లాడుకోవద్దు, ఇంటి గురించి మాట్లాడొద్దు, బయట పెట్టిన షూ ఉన్నాయా లేదా చూసుకోవద్దు, లేకపోతే దేవుణ్ణి అక్కడ దగ్గరికి తీసుకెళ్తారు. షూ చెప్పలు ఎక్కడున్నాయి? అక్కడ ఉంటుంది. అంటే మన మనస్సు దేవుడి దగ్గర ఉందా, చెప్పుల దగ్గర ఉందా? మనం పక్కవాడు మాట్లాడుతున్నాడా లేదా, వింటున్నాడా లేదా, అది మీకెందుకు? ప్రతి ఒక్కడు మీలో మీరు ఇది నిర్ణయం తీసుకోండి. ఇంటి నుంచి బయలుదేరుతూ వస్తున్నప్పుడు ఓకే, కానీ ఇంకా దీని మీద అడ్డు పెట్టాక ఇంకా మాట్లాడాం మనం. ఇంకెక్కడ ఉంటాం మనం? మంత్రం. మంత్రము అనేది మనం మర్చిపోయాం. మనం మంత్రం మనా త్రాయతి ఇది మంత్ర. మంత్రం అంటే ఏంటో కూడా మనం మర్చిపోయాం. మననం చేసేది, మననం చేసేదంటే మననం చేయటం అంటే ఏంటి తెలుగులో? మీరు దాని గురించి ఆలోచిస్తారు, దీన్ని ఎలా వాడాలి, మంత్రాన్ని ఎలా మననము చేసుకోవాలో మనం ఆలోచించం. మంత్రం చేస్తుంటే మననం చేస్తే కదా అది మంత్రం అవుతుంది. మననం ఏది చేస్తే అది మంత్రం. మననం ఎక్కడుంది? చాలా మంది అడుగుతూ ఉంటారు. రామాయణంలో ఒక నిషాదుడు ఇంకొక పడవ దాటిస్తాడు రాముణ్ణి. సరే ఆ గోలంతా ఒకటి తెలుసు కదా, నేను పడవ దాటిస్తాడు. కానీ ఇంత పెద్ద రాముడు వాడిని గంగా నదిని దాటించటానికి అతనికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి? నిషాదుడు కదా, ఎక్కడో ఉన్నాడు కదా రాముణ్ణి వాడు తీసుకెళ్తున్నాడు. ఇంకా దానికి ఒక కథ జరిగిందంట. కిందటి జన్మలో నిషాదుడు కాని ముందు జన్మలో వాడు ఒక మహా ముని. రాజుగారు ఈయన దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో ఉండే ప్రాబ్లమ్స్ వాటికి వీటికి ఎలాగ సహాయం ఇవ్వాలి. ఒకరోజు మహాముని ఎక్కడికో వెళ్ళాడు. వాళ్ళ కొడుకు ఉన్నాడు అక్కడ. రాజుగారు ఇచ్చారు, చాలా పెద్ద ప్రాబ్లం అండి, అమ్మ మరి మా నాన్న లేడు, మరి మీరైనా ఉంటూనే ఉంటారు కదా, ఏదో చెప్పయ్యా బాబు, ఇప్పుడు నాకు ఇంత ప్రమాదంగా ఉంది పరిస్థితి, ఏం చేయాలి? ఏమో మరి మా రాజుగారు ఎప్పుడూ రామనామం ఇస్తూ ఉంటారు, ఇచ్చేత 3 సార్లు రామ అనుకో, నీ ప్రాబ్లం సెట్ అయిపోతుంది నీ రాజ్యంలోనే. సరే అయింది, తగ్గిపోయింది రాజుగారికి. రాజ్యం వ్యక్తి గురించి కాదు. అక్కడ రామనామము దేనికి అడిగాడు? రాజ్యంలో ఉన్న ప్రాబ్లం, దానికి ఇచ్చిన మందేంటి? రామ అనేది మూడు మూడు సార్లు అనుకో, రామ రామ రామ. సరే తర్వాత మహామనుస్తాడు, చాలా గొప్పగా అతను కొడుకు చెప్తాడు, నేను అతన్ని హెల్ప్ చేశానండి, మీరు లేరు ఇంట్లో, రామ్ అని మూడు సార్లు చేయమన్నాను, అతని కష్ట తగ్గింది, అతనికి భయం. సాచి లంపగా కొడతాడు, ఎందుకు రామనామం అలా చెప్పాను? మనం ఎలా వింటాం దాని అర్థం? అసలు ఎవరికి చెప్పకండి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తారా? రామనామం రహస్యంగా చేయండి. కానీ అక్కడ మహాముని కొడుకుని కొట్టింది ఎందుకు అంటే, రామనామం కరెక్టే, ఒకసారే అడగాల్సిన దానికి మూడు సార్లు తప్పు కదా. ఇంకా తెలియని వాడే నువ్వేం నేర్చుకుంటావు? నువ్వు డాక్టర్ మందు గురించి చెప్తాడు, ఆ శక్తి ఎప్పుడు మీరు వింటున్నారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెటే వెయ్యాలి అన్నవాడు మూడు ట్యాబ్లెట్స్ అయితే ఏమవుతుంది? ఒప్పుకుంటావా? తెలుస్తుంది అనుకోండి, తప్పు జరిగిందయా, ఒక ట్యాబ్లెటే వెయ్యాలి, ఇంకా నువ్వు మూడు ట్యాబ్లెట్స్ వేస్తే ఏమవుతుంది అంటే భయం వేస్తుందా లేదా మీకు? అదే చెప్పాడు వాడు. ఇందుకే ఒక రామం చాలు అక్కడ. ఇంకైతే ఇంక ఈ జన్మలో నీకేమీ చెప్పను, నెక్స్ట్ బర్త్ అది చెప్పి మళ్ళీ నువ్వు దాని తప్పులు కరెక్ట్ చేసుకుని మళ్ళా రాముడి చేత దాటించుకున్నాక అప్పుడు తర్వాత చెప్తాను నీకు. రామనామం గురించి చెప్తున్నాను నేను. ఆ శక్తి అలాంటిది, రామ బాణం అలాంటిది. మరి మనకు ఉందా రామ బాణం? రామ ఎన్నిసార్లు అనాలి? నువ్వు నేర్చుకుంటే ఎన్నిసార్లు అనాలి? అమ్మయ్యా బతికించారు మాస్టర్, ఎక్స్పర్ట్ అయ్యాక రాకన్నప్పుడు అయ్యేంత వరకు చేసుకోవాల్సిందే, మీరు వచ్చాక పలకటం మిగిలాక. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి అన్ని దేవాలయాలలో ఆధ్యాత్మిక జీవితంలో జరిగేటటువంటి చాలా పెద్ద తప్పు ఏంటి అంటే, మనం గాయత్రిని మర్చిపోయాం. అసలు అదేంటో కూడా మర్చిపోయాం. మనం అదొక దేవత అని చెప్పుకునేటటువంటి అతి చిన్న 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 దానికి దిరగబడ్డారని గురువు గారు ఏడుస్తూ ఉండేది. గాయత్రి మంత్రం గురించి అసలు మీకు ఏం అర్థం కాదా? గయాన్ త్రాయతీకి గాయత్రి అని నోటితో అంటూ ఉంటారే మీరు, ఏమర్థమైందిరా గాయత్రి గాయత్రి అని? నేను క్లాస్కి వెళ్తే తిట్టేవాడైనా. గయాన్ త్రాయతీకి గాయత్రి అని తెలిసాక గాయత్రి గురించి నీకేమీ అర్థం కాలేదు, ఇంకా నువ్వు పనికి రావురా నా క్లాస్ చదివాడే. చూడండి, గయాన్ త్రాయతి ఇది గాయత్రి, మాట అంతే ఉంది అక్కడ. గయాన్ అంటే ఏమిటి? ప్రాణము. త్రాయతి ప్రాణాలను రక్షించేది గాయత్రి. అంటే గాయత్రి ఏం చేస్తుంది? ప్రాణాలను. క్లియర్గా అర్థమైంది కదా? గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. గాయత్రి ఏంటి? అంచేత ప్రాణాలను రక్షించాలి అనే గాయత్రిని ఎవరు చెయ్యాలి? మీరు చెప్పండి అర్థం ఏంటో. ఎవరు బతకాలంటే వాడు ఉన్న కదా, నాతో కండిషన్ ఉందా? పేర్లను ఉంది స్పష్టంగా. కానీ ఏ మూర్ఖత జీవితంలో మనం ఇప్పుడున్నాం అర్థమవుతుందా? చెయ్యొచ్చా చేయకూడదా అని ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళు చేయొచ్చానా? ఏమర్థమైంది? గయాంత్రాయితీతి గాయత్రి అంటే ఇంకోళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఊపిరిస్తూ ఉంటే గయా అయింది, సో ఏడుస్తారు ముందు గాయత్రి ఏడుస్తే ఏబిసిడి, తర్వాత పెద్ద ధ్వనికి వెళ్ళదు. కానీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చావటం ఖాయం, అందరిది గ్యారంటీ. అంటే ఏం పోయిందప్పుడు? ప్రాణాలు పోయాయి. మరి గాయత్రి ఏం చేస్తుంది? ప్రాణాలను రక్షిస్తుంది. మొక్కడికైనా ప్రాణం చెట్లకుందా లేదా? చెట్లకుందా లేదా ప్రాణం? మరి వాటికి గాయత్రి ఉందా లేదా? జంతువులకి. మరి గాయత్రి ఎవరికి? మరి ఎందుకు ఆ పిచ్చి ప్రశ్న మనం చేసుకుంటున్నాం, ఇది చేయొచ్చా చేయకూడదని? నీకు అసలు అర్థం కాక, అర్థం కాక మీరు పిచ్చి పనులు ఎన్నైనా చేసుకోండి, మా గురువు చెప్తున్నది, మన వేదాలు చెప్పేది అది. నీకు ప్రాణం నుంచి రక్షించుకోవాలి అంటే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా అది బతికించటానికి రక్షించేటటువంటి ప్రాణాన్ని చెయ్యొచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రశ్న వస్తే ఏం చేద్దామ్మా? ఓకే, మీ ఇష్టం. గురువులు చెప్పేది అది. కానీ ఇంకా ఏం చెప్పారు గురువు గారు? ఏ పని చేసినా మూడు కలియాలి, కరెక్ట్గా జరగాలంటే. ఆ మూడింటిలో ఏ ఒకటి పోయినా దెబ్బతింటాం. ఇది ఏ పని మనం చేయాలన్న? ఏం పనులు మనం ముందు చేస్తారు గురువు గారు? ఏం చేయాలి? మొట్టమొదట మనకు కావాల్సింది ఉపాసన. ఉపాసన కావాలి. మరి మనం ఉపాసన దగ్గరికి, దేవాలయాల దగ్గరికి వచ్చారా? ఉపాసన అంటే అర్థం ఏంటి? దగ్గర కూర్చోవాలి. కాలేజీకి వెళ్ళిన వాడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నాడు లేదా? కూర్చుంటాడు. ఉప ఆసన దగ్గర కూర్చుంటాడు. ఒకటో క్లాస్ నుంచి ఎంఎస్సీ అయినంత వరకు చచ్చినట్టు నోరు మూసు కూర్చోవాలి వాడు. ఉపాసన కూర్చుంటే సరిపోతుందా క్లాసు? సాధన. ఆ గురువు ఏం చెప్తున్నాడో అది నువ్వు సాధన, నువ్వు చేయాలి దాన్ని. మరి ఈ దేవాలయానికి వచ్చాక గాయత్రి చెప్తూ చెప్తున్నాను నేను, మీరు డైవర్ట్ అయిపోకండి, నేను మళ్ళీ గాయత్రి వైపుకే వస్తున్నాను నేను. కానీ దేవాలయాల్లో ఉండవలసినటువంటి అవంతా లేకుండా దేవాలయాల్లో కూర్చుంటే లెక్చర్ లేని క్లాసు, అది కరెక్ట్ చేయడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. వచ్చాక మౌనంగా ఉంటున్నాం. ఇంకోటి ఏం చేయాలని చెప్పాము? ఏ దేవత గురించి ఉన్నా మన భారతీయ సంస్కృతిలో వాళ్ళకి గాయత్రి మంత్రాలనే దేవత నాకు ఇంతవరకు ఎక్కడా చూడలేదు. కారణం ఉంది, మీకు గాయత్రి ఉంటే తప్ప మిగతాది ఏది పని చేయలేదు. అది వెతు కూర్చున్నాం మనం. అది శ్రీరామ్ శర్మ ఆచార్య మనకి అందజేసేది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రాణాలను రక్షించేటటువంటి శక్తితో దేవతో లింక్ పెట్టుకోండి, కానీ మీతో కాదు. మనమేం చేస్తున్నాం? మన శరీరంతో లింక్ చేస్తున్నాం. తప్పు చేస్తుందని అందుకని గాయత్రి కావాలి. గాయత్రి లేకుండా అంచితే ప్రతి దేవతకి గాయత్రి ఉంది. అంచేత గాయత్రి చేయాల్సింది. కానీ ఏ విధంగా చేయాలి? ఉపాసన, సాధన, ఆరాధన. అదేం చేస్తున్నాం మనం? ఉపాసన ఎప్పుడైనా చేశారు? ఈ దేవాలయాల్లోకి వచ్చి కూర్చుని అసలు ఆయన మీతో చెప్పేది ఏదైనా ఉందా, లేకపోతే మీరు చెప్పుకుంటూ పోతున్నారా? మీ గోల్ అంతా అసలు మీ విషయం గురించి కూడా మాట్లాడలేదు, మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటారు సదా. ఇచ్చాక ఏం చేయాలి? ఉపాసన. ఇంకా ఆయన బ్రెయిన్లో ఏం చెప్తాడో నేర్చుకో. కుల్లవాడు స్టూడెంట్ విద్యాలయానికి వచ్చిన తర్వాత ఇంకా వాడేం చేయడు, వింటాడు. నేను భాగవతంలో వింటే అనే మాట చాలాసార్లు చెప్పాను. వింటే అనే మాట వస్తుంది ఒక పద్యంలో.
బిందు లేడు అన్న సందేహం ఎన్నెందుకు చూసినా అందరూ కదా
ఏమన్నాడు? వింటే, వినమన్నాడు. ఎందుకున్నాడు ఆ మాట వింటే? ఆ పైన చదివే మంత్రాలు నువ్వు వినాలి.
ఎన్నెందు వెలిగి చూసినా అందం లేదు, చక్కటి సర్వోపదేశం ఉంది. మరి అది మధ్యమై వెలిగి చూసినా అందం లేదు.
ఇంతకీ అర్థమైందా? ఎందుకు నేనైతే ఇదివరకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, నా జీవితం అలాగే ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది. ఏం చేయాలి మీరు? ప్రతి అడుగునా వినాలి, వినాలి. క్లాస్కి వచ్చాక లెక్చరర్ ఏం చేయాలి? అది ఇక్కడ చేయండి. శ్లోకం అది రాసేసుకోండి. మీరు ఎవరైనా ఇవి ప్రంట్ చేయగలిగితే వింటే, మీకు ఇష్టం అవుతే అది గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చాక అది పైకి చెప్పకండి, మీరు చదువుకుంటే చాలు. ప్రతి చోట ఉన్నాడు వాడు, కానీ క్లాసులో ఎక్కువ ఉంది. దేని గురించి ఇదంతా చెప్తున్నాను నేను? ఉపాసన గురించి చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్నాక పట్టుకోండి దాన్ని. కానీ అన్నిటికంటే ముందు గాయత్రి బేసిస్ అది, అది మర్చిపోయాం మనం. చివరికి ఏ స్థితికి వెళ్ళాం? ఒకడు చేయొచ్చా చేయకూడదా, ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా, ఎవడు చేయొచ్చు? బతి ఉన్న ప్రతి వ్యక్తి గాయత్రిలోనే ఉన్నాడు. చిన్న గాయత్రి మంత్రం వాడు తెలియకుండా బతికిస్తున్నవాడు తెలుసుకొని నేర్చుకోలేదా? ఇష్టం లేకపోయినా జరుగుతోంది శ్వాస వాడికి. చచ్చినట్టు చదవాలి వాడు. చేసేదేదో టెక్నాలజీ నేర్చుకో. దాని గురించి చెప్తున్నాను. ఉపాసన ఇక్కడ తెలుసుకోండి. కొంత గాయత్రి చేసుకుంటారు ఖచ్చితంగా. తర్వాత ఏం చేయాలి? మీరు ఏ దేవతని మీరు చేయదలుచుకుంటారో దాని గురించి దేవాలయం కనుక చెప్తున్నా. నేను సంఘంగా గాయత్రి ఏం చేసుకో, ప్రాణం కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఈ ఉపాసన అయ్యాక సాధన చేయాలి. మీరు సాధన ఎక్కడ చేయాలి? ఇక్కడ కాదు, బయటకు వచ్చాక. కారింగ్ డ్రైవింగ్ నేర్చుకున్నాం, అక్కడే వాడు ఎక్కడో మైదానంలో ఎవడో లేని చోట నీకు నడిపాడు. టెక్నిక్ నేర్చుకున్నాడు అంత జాగ్రత్తగా. నేర్చుకున్నాక ఎక్కడికి రావాలి? నీ సాధనలో నీ దేవత నీకు ఏం చెప్పాడు అది నేర్చుకుంటున్నావా? ఏం సాధన రావాలి చెప్పండి. ఏమైనా సాధన చేస్తున్నాము, ఏం సాధన చేస్తున్నాం? ఉపాసన జీరో. ఎందుకంటే క్లాసుకి ఒక స్టూడెంట్ పొద్దున్న 10 గంటలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం 8 గంటలకు వస్తాడు, 5 గంటలకి ఎప్పుడో వస్తాడు నాకు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వాడు? ట్యూషన్కి వెళ్ళాలి కదా ఎక్కువ మందికి. అంటే మొత్తం మీద 6 అవర్స్ చేసుకోవాలి వాడు చదువుకోవటం. మన్ను దేవాలయంలో ఏం చేస్తున్నావు, ఎన్ని గంటలు చేస్తున్నావు? వారానికి ఒకసారి వస్తే చాలండి. అయినా మంచి రోజు ఎప్పుడు ఉంటుంది కదండి, అప్పుడు వచ్చి చూస్తానండి. అడగండి కాలేజీలో, అమ్మా దేవాలయాల్లో ఏదో ఆ మంచి రోజు ఉన్నప్పుడు వస్తామండి, మిగతా రోజు ఇప్పుడు కాలేజీకి రామండి. అది కరెక్ట్ చేసుకోవాలి. రెగ్యులారిటీ, రెగ్యులారిటీ. తర్వాత ఏం చెప్పాను? సాధన. సాధన ఎక్కడ చేసుకోవాలి మీరు? బయట మీ జీవితంలో ఈ సాధన ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి తన జీవితం అలా ఉందా? ఉందా అది మన జీవితం? నాకు చాలా చోట్ల ఏమనిపిస్తుందంటే, ఈ దేవాలయాలు వాళ్ళకి వచ్చేవారు కంటే రానటువంటి వాళ్ళు వ్యక్తిగత జీవితంలో కరెక్ట్గా ఉన్నారు. నా అనుభవంతో చెప్తున్నాయి, మిగతా చోట ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు సాధన చేస్తున్నారు, ఉపాసన లేదు. మనం ఉపాసన నిజమైన ఉపాసన చేస్తే చాలాసేపు కూర్చోవాలి దేవాలయంలో. మీరు అసలు అలాంటి ఒక ప్లేస్ మీరు ఇక్కడ తయారు చేసుకోండి, మంచి ప్లేస్ ఉంది కనుక వచ్చేవాళ్ళు ఇక్కడ. నేను మొదటే కలిసి దేవాలయానికి రాగానే ఏం చేయాలి? ఇంకా మీరు పూజారి తప్ప మంత్రాలు అవి తను చెప్తూ ఉంటాడు కనుక ఆయన మాట వినిపిస్తుంది, ఇంకెవరి మాట వినిపించకూడదు. మాట్లాడ తెలుసుకుంటే ఏం చేయాలి? గబుక్కుని ఏదో మొబైల్ ఫోన్ అది వచ్చింది క్లాసులో, అక్కడే మాట్లాడేస్తాడా లేకపోతే క్లాసుతో చెప్పి బయటకు వెళ్ళి మాట్లాడొస్తాడా? అలా బయటకు వెళ్ళి మాట్లాడరండి. కొంచెం ఆ ఒక్క నియమం మీరు పట్టుకోగలిగితే దేవాలయం శక్తి మారిపోతుంది. ఎంత అటాపిటిక్గా వెళ్తారు, మళ్ళా వచ్చే డ్రెస్ ఇంకా ఆ నియమాలన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడు దాని గురించి కాదు మాట్లాడాల్సింది. గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను నేను. ఏ దేవాలయాలకు వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడైనా ప్రాణము కావాలి అంటే గాయత్రి ఉండాలి. ఓం భూర్భువస్వ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీ ప్రాణము ఎలా వాడాలో చెప్పేటటువంటి ప్రాణశక్తినిచ్చేది, దానికి వెనకాతలు ఒక విజ్ఞానం ఉంది, ఒక సైన్స్ ఉంది. దానికి పరమ పూజ్య గురుదేవులు కాలేజీలో వెళ్ళు, దాంట్లో మన భారతీయ సంస్కృతి ఎలాగ చెప్పాలి అనేటటువంటి పరీక్షలు పెడుతున్నారు. మీరు పెట్టిస్తున్నారు కదా. నాకు ఇంకొకది, పిల్లలతో వేయిస్తున్నారు సరే, కానీ మీరు కూడా చదివితే వాళ్ళు వద్దన్నారు. పెద్దవాళ్ళు చదివితే తప్ప, ముందు మనకు కావాలి, తర్వాత కదా మీరు వాళ్ళకి చెప్పేది. ముందు మీరు తెలుసుకోవాలి అసలు అందులో ఏముందో. మనకేం తెలుసు దేవాలయం గురించి, దాని గురించి ముందు మనం చేస్తాం. మనం పిల్లలకి చేస్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు. మనం టీవీ చూస్తూ పిల్లవాడిని టీవీ చూడకపోవడం అనేది ఎక్కువ ఇళ్లలో చూస్తానమ్మా, చాలా కుటుంబాల్లో నేను చూస్తాను. వాడేమో చదువుకో అంటారు, ఇక్కడ ఎవరు ఉంటావు, ఏమి వింటాడు అసలు, నువ్వు ఎందుకే వింటావు, నువ్వే ఉండలేకపోతే నేను పిల్లవాడు చూస్తున్నాడు అనుకుంటే తప్పేంటో చెప్తుంది. దేని గురించి చెప్తున్నానో తెలుసు, నా పిల్లలు చేయాల్సినటువంటి పరీక్షలు ముందు మీరు చదవండి. అండ్ ఈయనకి ఈయన గ్యారంటీగా వాళ్ళకి తొందరగా టైం పెట్టేస్తాడు. ఏదో సంవత్సరాలు చెప్పకుండా మీరు చేయదలుచుకుంటే 1 మంత్ చాలు మీకు. నచ్చుకోండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇదేదో ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కాదు, మా పరమ పూజ్య గురుదేవుడు ఇచ్చే టెక్నిక్ ఇది. మొట్టమొదటి ఏం చెప్పానో అర్థమైంది కదా, గాయత్రి యొక్క ఉపాసన సాధన ఆరాధన. గాయత్రి యొక్క, గాయత్రి అంటే ఏమని చెప్తున్నాను రా, నేను మంత్రం చెప్తున్నానా, గాయత్రి మంత్రం చెప్తున్నానా? మీ యొక్క ప్రాణశక్తి పెరిగిందా లేదా? ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేయనటువంటి వాడి కంటే కూడా మీకు శక్తి ఎక్కువ కదా, అందులో డౌట్ లేదు కదా. మరి మీరు గాయత్రి చేస్తే మీలో గాయత్రి శక్తి ఎక్కువ ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? మీరు చూడటం లేదు, పట్టించుకోవటం లేదు. నేను ఈసారి జాగ్రత్తగా వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు గాయత్రిలో లీనంకండి. తర్వాత ఏం చెప్తున్నాను నేను, మన భారతీయ సంస్కృతికి ఆధారయుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, అసలు మనకే తెలియదు. పిల్లల గురించి ఏం చెప్తాం, బయట వాళ్ళ గురించి ఏం చెప్తాం? ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత నేను క్లాస్ చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాను అనుకుంటే నన్ను మీరు తిట్టినట్టు, నన్ను తిట్టినట్టే మీరు అందరూ కూడా. కానీ మీరు కనుక ఇంకా ఇక్కడ మారుకోరు, పూజలో లేకపోతే ఈ విషయాలు ఎవడో చెప్తున్నవాడు తప్ప ఇంకెవరు నోరు మాట్లాడకూడదు. లోపలికి వచ్చాక ఏం చేయాలి మీరు? ఇంకా ఉపాసన చేసుకోండి, గాయత్రి మంత్రం చేసుకున్నాక మీటేరియల్ చేసుకుంటారు, చేసుకోండి, కూర్చోండి, కాసేపు కూర్చోండి. ఒకసారి రెండుసార్లు కాదు, ఖచ్చితంగా 15 నిమిషాలు కూర్చోగలగడం చాలా మంచిది. దానికి కారణం ఉంది, 15 తిథులు ఉన్నాయి కదా మనకి, దానికి సెట్ అవుతుందండి. 15 నిమిషాలు కూర్చోండి, ఆ కూర్చోటం కూడా పద్ధతిగా కూర్చోండి. ఒకడిక్కడ కాకుండా ఒక లైన్లో కూర్చోండి. ఇదంతా మీ దేవాలయాలలో జరగాలి. గాయత్రి మంత్రం ఇక్కడ కూర్చొని చేసుకోండి 15 నిమిషాలు అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? బయటకు వెళ్తారు, మీ టైం ప్రకారం బయటకు వెళ్ళండి అక్కడ. కానీ వెళ్ళేంత వరకు ఇంకా మాట్లాడకండి, ఇక్కడ మీరు మాట్లాడకండి. ఎవరు ఏం చేసినా ఎవరు మాట్లాడాలి? పూజారైనా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా ఒక విషయం చెప్పటానికి, దాని గురించి చెప్పటానికి ఎవరైనా వస్తే వాళ్ళు చెప్తారు. అయితే నేనేం చేయాలి? ఇంకా మంత్రం. ముఖ్యంగా నా సలహా మా గురుదేవులు నేను చెప్పాను అని కాదు, ఆయన అనుభవము నా యొక్క అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, గాయత్రి మంత్ర బ్రేక్ లేకుండా ఆధారం లేకుండా మిగతా అనేది పనిచేయదు. ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు ఒకడు, చదువుకోవాలి అయితే మొట్టమొదటి మీరు ఏం చెప్తారు? బలహీనత ఉండాలి. మన ప్రాణశక్తి గాయత్రి మంత్రంతో లేస్తుంది, అంతేకాదు గాయత్రి చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం ఏం చేసుకుంటారు కలుపుకోండి, మిగతా ఏంటంటే కనీసం 15 నిమిషాలు ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేసుకుంటారు. చేసిన తర్వాత బయట వచ్చాక సాధన. ఏం సాధన చేయాలి? అసలు మన దేవాలయం నుంచి వచ్చేవాడు హనుమంతుడి దేవతల నుంచి వస్తున్నాడు, వాడు ఎలాగ సాధన చేయాలి? బయట శిల్పి ఆయన ఉపాసన చేసుకుని దేవతల నుంచి బయటకు వచ్చాడు, ఏం చేస్తాడు? ఒకేలా ఉంటాడు ఇద్దరు లక్ష్మి, మరి ఉపాసన చేసుకుని వచ్చాడు, మరి తీసుకుని బయటకు వచ్చాడు, మరి బయట ఏమైనా సాధన చేయాలి? అసలు మనకు తెలియదు. ఇంజనీరింగ్ చదివితే సరిపోదు, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సాధన ఒకలాగా ఉంటుంది, సబ్జెక్ట్ మారుతుంది కదా. కానీ ఈ అన్నిటికీ బేసిస్ ఉపాసన సాధన ఆరాధన లాగా గాయత్రి మంత్రం బేస్. అది ఉన్నాక మిగతా అన్నీ మీరు చేసుకుంటారని. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిని అందజేసేటటువంటి పుస్తకాలు స్పెసిఫిక్గా ఉన్నాయి, అది మీరు చదువుగా అర్థం చేసుకోవాలి. నిన్ననే ఒక పుస్తకం చూపించారండి, ఆ పుస్తకం టైటిల్ నాకు ఆ పుస్తకం చదవండి. అందులో టీచర్ మీ చేత క్వశ్చన్స్ కూడా ఇస్తాడు, మీరు అది చదివిందే అర్థం చేసుకున్నారా లేదా. ఎందుకు ఇదంతా మనం చెప్తున్నాం? మన గురుదేవుడి యొక్క గాయత్రియే భారతీయ సంస్కృతికి ఆధారం. భారతీయ సంస్కృతి గురించి చాలా క్లియర్గా తెలుసుకోండి. ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. ఇంకొక విషయం ఉంది, వీటన్నిటితో పాటు మిగతా విషయాలు పుస్తకాలు అవి ఎలా చదవాలో అని చెప్తారు, చెప్పాక వింటారా మీరు? అసలు ఆచరించి కొంతమంది అయినా ఆచరిస్తారా అని చెప్పింది. చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, రేపు వసంత పంచమి నుంచి ఇంకొక సంవత్సర రోజుల పరమ పూజ్య గురుదేవుడు యొక్క శతాబ్ది జరుగుతుంది, సెంటెనరీ సెలబ్రేషన్. దానికి మనం ఏం చేయాలి, ఏమి చేయాలి అనేది కూడా ఈ దేవాలయాలలో అక్కడ పనిచేసుకుని మీ చుట్టుపక్కలందరికీ ముందరిలో వీళ్ళందరూ ఉన్నారు. దానితో మన పరమ పూజ్య గురుదేవుడిని మొత్తం ప్రపంచానికి ఎలా అందాము అన్నది తెలుసుకోండి.